యేసు ప్రజాభిమానము లేనివాడు.
అండ్ టుడే వి వాంట్ టు కన్సిడర్ ఎ లిటిల్ ఫర్దర్ అబౌట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్ ఇన్ హిస్ ఎర్త్లీ లైఫ్ యాజ్ ఎ మోడల్ ఫర్ ద హోలీ లైఫ్ దట్ హి వాంట్స్ us టు లివ్.
మనం జీవించవలసిన పరిశుద్ధ జీవితం యొక్క నమూనాగా యేసు యొక్క భూలోక జీవితం యొక్క మాదిరిని మనం ఈ రోజున మరికొంచెం చూద్దాము.
As we look at the life of Jesus, we have been seeing that God not only sent his son to die for the sins of the world, but that the way he lived on earth is to be a demonstration to all of us as to how God wants man to live.
మనం యేసు యొక్క జీవితాన్ని చూసినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోక పాపాల కొరకు మరణించడం కొరకు మాత్రమే కాకుండా ఆయన భూమి మీద జీవించిన విధానం మనందరికీ దేవుడు మనలను ఎలా జీవించాలనుకుంటున్నాడో ప్రదర్శించడానికి కూడా పంపించాడని మనం చూస్తూ ఉన్నాము.
అండ్ వీ సా హిస్ హ్యూమిలిటీ, వీ హావ్ సీన్ ఎ లిటిల్ బిట్ అబౌట్ హిస్ హోలీనెస్.
మనము ఆయన దీనత్వాన్ని చూచాము, ఆయన పరిశుద్ధతను కొంచెం చూచాము.
ఇట్ వాస్ ఎ లైఫ్ దట్ overcame sin. It was a life of purity. What was the source of this?
అది పాపాన్ని జయించిన జీవితము, అది పవిత్రమైన జీవితము, దానికి మూలం ఏమిటి?
Jesus' holiness came out of a life of meditation in the word of God.
యేసు యొక్క పరిశుద్ధత దేవుని వాక్యాన్ని ధ్యానించడంతో కూడిన జీవితం నుండి వచ్చింది.
We read in the scriptures in Luke chapter 2 that when he was 12 years old, he knew enough of the scriptures to even confound the great scholars of his time.
మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయనకు 12 సంవత్సరాలు వయసు మాత్రమే ఉన్నప్పుడు ఆయన కాలంలో ఉన్న గొప్ప బైబిల్ పండితులను విస్మయపరిచేటంతగా లేఖనాలను ఎరిగి ఉన్నాడని మనం చదువుతాము.
And remember, in those days there were no printed Bibles like we have today.
మనం ఈ రోజున కలిగి ఉన్నట్లు ఆ రోజుల్లో ముద్రించబడిన బైబిళ్లు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
People did not have a Bible in their homes. Nobody had a Bible in their home.
ప్రజలు వారి గృహాలలో బైబిళ్లు కలిగి లేరు. ఎవరూ తమ గృహంలో బైబిల్ కలిగి లేరు.
Bibles, the Old Testament was handwritten and only the synagogue in the village or town would have a copy.
బైబిళ్లు అంటే పాత నిబంధన చేతితో వ్రాయబడి ఉండేది ఆ గ్రామంలో లేక ఆ పట్టణంలో ఉన్న సమాజ మందిరంలో మాత్రమే ఒకటి ఉండేది.
Only rich people could afford to have even portions of the Old Testament with them.
ధనికులు మాత్రమే పాత నిబంధనలో కొన్ని భాగాలను కొనే స్తోమత కలిగి ఉండేవారు.
So it's only those who listened carefully when they were being taught by the rabbis in the synagogue who could know what the scriptures said.
కనుక సమాజ మందిరంలో రబ్బీలు అంటే బోధకులు బోధించినప్పుడు జాగ్రత్తగా విన్నవారు మాత్రమే లేఖనాలలో ఏమి చెప్పబడి ఉందో తెలుసుకోగలిగేవారు.
And Jesus listened as a little boy. Remember, he had emptied himself of all that supernatural ability he had as God. He came as a little baby. And the Bible says he grew in wisdom.
యేసు ఒక చిన్న బాలుడిగా దాన్ని ఆలకించాడు. దేవునిగా ఆయనకున్న ఆ మానవాతీత సామర్థ్యాల నుండి తన్ను తాను ఖాళీ చేసుకొని ఒక చిన్న శిశువుగా వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన జ్ఞానములో ఎదిగాడని బైబిల్ చెప్తుంది.
In other words, his growth was just like ours, growing in the knowledge of the word.
వేరే మాటల్లో చెప్పాలంటే ఆయన ఎదుగుదల మన ఎదుగుదల వంటిదే. వాక్యాన్ని తెలుసుకోవడంలో ఆయన ఎదిగాడు.
Only thus could he be an example for us.
ఆ విధంగా మాత్రమే ఆయన మన మాదిరిగా ఉండగలిగేవాడు.
And from that meditation in the word of God, he saw and understood what the Father wanted, just like we can understand it.
ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు తండ్రి ఏం కోరుకున్నాడో ఆయన చూచి దాన్ని అర్థం చేసుకున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకున్న విధంగానే ఆయన అర్థం చేసుకున్నాడు.
And he saw that the word of God spoke more than what was written on the surface. He dug deep.
దేవుని వాక్యము పైకి వ్రాయబడి ఉన్న దానికంటే ఎక్కువ చెప్తుందని ఆయన చూచాడు. ఆయన దాన్ని లోతుగా త్రవ్వాడు.
The Bible says that if you dig as you dig would dig for hidden treasure, it's only then దట్ యు విల్ ఫైండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్.
దాచబడిన ధనము కొరకు వెతికినట్లుగా నీవు దాని కొరకు వెతికిన ఎడల దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును అని బైబిల్ చెప్తుంది.
You can read the Bible like you read a physics book or a chemistry book and get knowledge. But to know God through His Word, that's quite a different thing.
బైబిల్ను పైపైన తెలుసుకోవడం చాలా తేలిక. మీరు విజ్ఞానం పొందటానికి బైబిల్ గ్రంథాన్ని ఒక భౌతిక శాస్త్రానికి సంబంధించిన గ్రంథంగా లేక ఒక రసాయన శాస్త్రానికి సంబంధించిన గ్రంథంగా చదవచ్చు. కానీ దేవుని వాక్యం ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడం పూర్తిగా వేరైన విషయం.
అండ్ దాట్ కేమ్ టు జీసస్ త్రూ నాట్ జస్ట్ మెడిటేషన్ బట్ ఒబీడియన్స్ టు వాట్ హీ సా ఇన్ ద వర్డ్.
దాన్ని యేసు వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే కాకుండా దానిలో చూచిన దానికి విధేయత చూపడం వల్ల పొందాడు.
మెనీ పీపుల్ రీడ్ ద బైబుల్ only to get messages to preach. Particularly if you are a preacher, you are in great danger of reading the Bible only to get messages, of reading books in order to prepare sermons, listening to tapes to get points for your sermons.
అనేక మంది బైబిల్ను బోధించడానికి వర్తమానాల కొరకే చదువుతారు. నువ్వు ఒక బోధకుడివైతే వర్తమానాలను పొందడానికి మాత్రమే నువ్వు బైబిల్ చదివే గొప్ప ప్రమాదంలో ఉన్నావు. ప్రసంగాలను సిద్ధపరచుకోవడానికి పుస్తకాలు చదివి ప్రసంగాలలో అంశాల కొరకు టేపులు వినే ప్రమాదంలో ఉన్నావు.
That's a very dangerous practice because you can be more interested in what God has to say to other people than what God has to say to you.
అది చాలా ప్రమాదకరమైన అలవాటు. ఎందుకంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అన్నదానికంటే ఆయన ఇతరులతో ఏం మాట్లాడుతున్నాడో అనే దానిలో నీవు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండవచ్చు.
Now the best way to prepare a sermon is to first of all hear what God is saying to you and to obey that and then from your life speak it forth as a message for others.
ఒక ప్రసంగం కొరకు సిద్ధపడటానికి శ్రేష్టమైన మార్గం ఏమిటంటే మొట్టమొదటిగా దేవుడు నీతో ఏం చెప్తున్నాడో విని దానికి లోబడి ఆ తరువాత నీ జీవితం నుండి ఇతరులతో ఒక సందేశంగా మాట్లాడాలి.
Then it has gone through you. The word of God is like a two-edged sword.
అప్పుడు అది నీ ద్వారా వెళ్ళింది. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది.
One edge must cut you before you can use it. The other edge in your ministry to expose sin in another.
దాన్ని వాడే ముందు ఒక అంచు నిన్ను కొయ్యాలి, మరొక అంచు నీ పరిచర్యలో వేరొకరి పాపాన్ని బట్టబయలు చేయడానికి వాడాలి.
And when Jesus meditated on the word of God, he found there were a lot of things there which are completely contrary to the traditions that were being practiced by people in his time.
యేసు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన కాలంలో ఉన్న ప్రజలు ఆచరించే అనేక ఆచారాలకు పూర్తిగా విరుద్ధమైన వాటిని దానిలో కనుగొన్నాడు.
It's not just meditation on the word. Jesus depended on the Holy Spirit. The Bible says Jesus was filled with the Holy Spirit.
అది వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, యేసు పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడు. యేసు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని బైబిల్ చెప్తుంది.
Jesus lived just like us. His holiness came out of a life of meditation in God's word and being filled with the Holy Spirit. And if we follow in his footsteps, we too will get revelation on his word and our life will come to holiness, genuine holiness, getting in line with God's thoughts.
యేసు మనవలనే జీవించాడు. ఆయన పరిశుద్ధత దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా వచ్చింది. మనం ఆయన అడుగుజాడల్లో నడిస్తే మనం కూడా ఆయన వాక్యంపై ప్రత్యక్షత పొందుతాము. మన జీవితం నిజమైన పరిశుద్ధతలోకి వస్తుంది. మన ఆలోచనలు దేవుని ఆలోచనల వలె ఉంటాయి.
The Bible speaks about our mind being renewed. That comes through meditation on God's word.
బైబిల్ గ్రంథము మన మనసు నూతన పరచబడటం గురించి మాట్లాడుతుంది. అది దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వస్తుంది.
And when he saw that God's word proclaimed a certain standard and certain things, he preached that, even though his preaching ran counter or against all the popular religious traditions of his day.
దేవుని వాక్యము ఒక ప్రత్యేకమైన ప్రమాణము గురించి, కొన్ని ప్రత్యేకమైన విషయాలను గురించి ప్రకటించిందని యేసు చూచినప్పుడు ఆయన రోజుల్లో ఉన్న ప్రజాదారణ పొందిన మతానుసారమైన ఆచారాలకు అవి విరుద్ధంగా ఉన్నా కూడా ఆయన వాటిని ప్రకటించాడు.
Jesus did not go forth as a scholar or as one who had graduated from some Bible school.
యేసు ఒక పండితుడిగానో బైబిల్ పాఠశాల నుండి పట్టభద్రుడైన వానిగానో బయలువెళ్ళలేదు.
He went forth as one who had meditated on God's word in secret, lived in secret and heard God speaking to him through the Spirit and spoke forth the word as a prophet, not just as a preacher.
Ayana rahasyamandu devuni vakyanni dhyaninchina vaadiga rahasyamandu danni jeevinchina vaaniga bayilu velli aatma dwara devudu ayanato maatladadam vini vakyanni oka prasanginche vaadiga kaakunda ఒక ప్రవక్తగా మాట్లాడాడు.
And he proclaimed it faithfully. And this is what made him expose the hypocrisy and the worldliness of the Pharisees. Now, other people couldn't see that.
ఆయన దాన్ని నమ్మకంగా ప్రకటించాడు. అదే ఆయనను పరిసయ్యుల యొక్క వేషధారణను లోకానుసారతను బట్టబయలు చేసేటట్లు చేసింది. ఇతరులు దాన్ని చూడలేకపోయారు.
Other people just blindly thought that the Pharisees were spiritual people.
పరిసయ్యులు ఆత్మానుసారులని ఇతరులు గ్రుడ్డిగా నమ్మారు.
But Jesus not only exposed the hypocrisy of the Pharisees, he exposed the doctrinal error, the wrong interpretations of the scriptures that the Sadducees held.
యేసు పరిసయ్యుల యొక్క వేషధారణను బట్టబయలు చేయడమే కాకుండా సద్దూకయ్యుల యొక్క తప్పుడు సిద్ధాంతాలను లేఖనాలను వారు తప్పుగా అర్థం చేసుకున్న విధానాన్ని బట్టబయలు చేశాడు.
Jesus holiness is seen in the fact that he never sought to be popular in his preaching.
యేసు తన బోధతో ప్రజాభిమానం పొందడానికి ఎప్పుడూ చూడలేదన్న వాస్తవములో ఆయన పరిశుద్ధత కనబడుతుంది.
It's a tremendous temptation when you're a preacher to seek to be popular, particularly if you want to receive money for your preaching.
నువ్వు ఒక బోధకుడి అయినప్పుడు ప్రత్యేకంగా నీ బోధ ద్వారా డబ్బును పొందాలనుకుంటే ప్రజాదారణ పొందాలనుకోవడం ఒక గొప్ప శోధన.
If you preach things that offend people, you won't get gifts, you won't get invited. But then you won't proclaim God's word faithfully.
ప్రజలను అభ్యంతరపరిచే వాటిని నువ్వు ప్రకటిస్తే నీకు కానుకలు రావు, నువ్వు ఆహ్వానించబడవు. అలా చేయకపోతే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటించలేవు.
All who proclaim God's word must proclaim it prophetically as the mouthpiece of God.
దేవుని వాక్యాన్ని ప్రకటించే వారందరూ దాన్ని ప్రవచనాత్మకంగా దేవుని బోరవలే ప్రకటించాలి.
That's part of holiness. Our holiness is to be seen not only in our life but in our words.
అది మన పరిశుద్ధతలో ఒక భాగము. మన పరిశుద్ధత మన జీవితంలో మాత్రమే కాకుండా మన మాటలలో కూడా కనబడాలి.
We must be absolutely true to God. Holiness is manifested in not seeking to please men, but to please God.
మనం దేవునికి పూర్తిగా నమ్మకంగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టడంలో కాకుండా దేవుని సంతోషపెట్టడంలో పరిశుద్ధత ప్రత్యక్షపరచబడుతుంది.
There was a time when even his enemies told him, as we read in Matthew 22 and verse 16. Matthew 22 and verse 16 in the Living Bible, it says like this: We know, teacher, that you are very honest.
Manam Mattayi Suvartha 22 adhyayam 16 vachanamulo Living Bible tarjumalo Yesu yokka shatrulu sahitamu ayanato ee vidhanga chepparani chadutamu.
And you teach the truth regardless of the consequences, without fear or favor.
బోధకుడా, నువ్వు ఎంతో యథార్థవంతుడవనియు పరిణామాలకు భయపడకుండా పక్షపాతం లేకుండా నువ్వు సత్యాన్ని బోధిస్తావనియు మాకు తెలుసు.
Those of you who preach, if you are a preacher, I want to ask you a personal question.
బోధకులైన మీకు నేను ఒక వ్యక్తిగత ప్రశ్న వేయాలనుకుంటున్నాను.
Can it be said of your preaching, Matthew 22:16 in the Living Bible, you are honest and you teach the truth regardless of the consequences and without fear and without favor?
మీ బోధన గురించి మత్తయి సువార్త 22:16 లివింగ్ బైబిల్ తర్జుమాలో ఉన్నట్లు చెప్పబడగలదా? మీరు యథార్థమైన వారని, పరిణామాలకు భయపడకుండా, పక్షపాతం లేకుండా మీరు సత్యాన్ని బోధిస్తారని చెప్పబడగలదా?
దాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ప్రీచర్ ఇండియా నీడ్స్ టు హియర్ ఇన్ ఎవ్రీ చర్చ్. దట్స్ హౌ జీసస్ వాస్.
ప్రతి సంఘంలోనూ భారతదేశం ఇటువంటి బోధకుణ్ణి వినాలి. యేసు ఇటువంటి బోధకుడే.
And if we look at Jesus, we will see that we have to be like him in this area.
మనము యేసు వైపు చూచినప్పుడు ఈ విషయంలో మనం ఆయన వలె ఉండాలని మనం చూస్తాము.
Jesus had a tremendous zeal for the purity of God's house.
దేవుని ఆలయం యొక్క పరిశుద్ధత కొరకు యేసు గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నాడు.
You know, when people beat him, pull the hairs out of his head, out of his face, his beard, and ill-treated him so many ways, called him the prince of devils, he never got angry. He never said anything. He just accepted it.
ప్రజలు ఆయనను కొట్టినప్పుడు, ఆయన తల నుండి, ఆయన గడ్డము నుండి వెంట్రుకలను పెరికివేసినప్పుడు, అనేక విధాలుగా ఆయనను అవమానపరిచినప్పుడు, దయ్యములకు అధిపతి అని పిలిచినప్పుడు ఆయన కోపపడలేదు, ఏమీ అనలేదు. ఆయన దాన్ని అంగీకరించాడు.
You could do anything to Jesus personally and he would never say anything. He'd just forgive you.
మీరు యేసుకు వ్యక్తిగతంగా ఏమి చేసినా ఆయన ఏమీ అనేవాడు కాదు. ఆయన మిమ్మల్ని క్షమించేవాడు అంతే.
But when he saw God's house being defiled by people trying to make money in the name of religion, oh, then he was a different person.
కానీ మతం పేరిట డబ్బును సంపాదించాలని చూచే వారి చేత దేవుని ఆలయము అపవిత్రపరచబడుట ఆయన చూచినప్పుడు ఆయన వేరే వ్యక్తిగా మారిపోయాడు.
It says he made a whip and he scourged, drove them all out of the temple. We read in John chapter 2 verse 15.
ఆయన త్రాళ్లతో ఒక కొరడాను చేసి వారందరినీ త్రోలివేశాడని మనం యోహాను సువార్త 2:15 చదువుతాము.
And he said, stop making my father's house a house of business.
నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయకుడి అని ఆయన చెప్పాడు.
And then his disciples remembered what it was written in the scriptures in the Old Testament, zeal for your house will consume me.
అప్పుడు ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని పాత నిబంధన లేఖనాల్లో వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నారు.
Righteous anger burned in him. Do you know the meaning of that verse in Ephesians 4:26 where it says, be angry but do not sin? What's the meaning of that?
ఆయనలో న్యాయమైన కోపము రగులుకొన్నది. కోపపడుడి కానీ పాపము చేయకుడి అని ఎఫ్ఎస్సి 4:26 ఉన్న వాక్యానికి అర్థమేంటో మీకు తెలుసా? అక్కడ దాని అర్థమేంటి?
There's a command there to be angry. Now we've always thought that anger is a sin.
అక్కడ కోపపడుడి అనే ఆజ్ఞ ఉంది. కోపం అంటే ఒక పాపమని మనం ఇప్పటి వరకు అనుకున్నాము.
Anger is a sin in certain situations. In certain other situations, it says in Ephesians 4:26, we must be angry.
కోపము కొన్ని పరిస్థితుల్లో పాపము, కొన్ని వేరే పరిస్థితులలో మనం కోపపడాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 చెప్పబడింది.
How to know the difference? Well, we can know the difference from the life of Jesus.
ఈ రెంటికి మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? యేసు యొక్క జీవితం నుండి మనం తేడా తెలుసుకోవచ్చు.
When was it he was not angry?
ఆయన ఎప్పుడు కోపపడలేదు?
When they insulted him, spoke evil of him, slapped him, beat him, pulled the hairs from his beard, spat on him, crucified him, he was never angry. He said, Father, forgive them.
వారు ఆయనను అవమానించినప్పుడు, ఆయన గురించి చెడుగా మాట్లాడినప్పుడు, ఆయనను కొట్టి, ఆయన గడ్డపు వెంట్రుకలను పెరికివేసి, ఆయనపై ఉమ్మివేసి, ఆయనను సిలువు వేసినప్పుడు ఆయన కోపపడలేదు. తండ్రి, వీరిని క్షమించు అని ఆయన అన్నాడు.
When was he angry? He was angry when God's house was being defiled, when poor people were being exploited, when a man with a withered hand, the Pharisees and the elders of the synagogue would not allow him to be healed on the Sabbath day.
ఆయన ఎప్పుడు కోపపడ్డాడు? దేవుని ఆలయము అపవిత్రపరచబడినప్పుడు ఆయన కోపపడ్డాడు. పేద ప్రజలను ఇతరులు తమ స్వలాభము కొరకు వాడుకున్నప్పుడు, ఊచ చెయ్యి గలవాని పరిసయ్యులు సమాజ మందిరపు పెద్దలు విశ్రాంతి దినాన స్వస్థత పొందడానికి అనుమతించినప్పుడు ఆయన కోపపడ్డాడు.
సో వి సీ ద టైప్ ఆఫ్ యాంగర్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఈజ్ వెన్ వీ సీ గాడ్స్ హౌస్ అండ్ గాడ్స్ నేమ్ బీయింగ్ డిసానర్డ్ వెన్ వీ సీ పూర్ పీపుల్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్.
కనుక దేవుని ఆలయము దేవుని నామము అవమానపరచబడినప్పుడు పేదవారిని ఇతరులు వశపరచుకున్నప్పుడు మనం కోపపడాలని మనం చూస్తాము.
And when is it we should never be angry? When people insult us, harm us, exploit us and do all types of evil to us and speak all types of evil to us.
ప్రజలు మనలను అవమానపరిచి మనలను వశపరచుకొని మనకు అన్ని విధాలైన చెడును చేసి మన గురించి అన్ని విధాలైన చెడును మాట్లాడినప్పుడు మనం కోపపడకూడదు.
So in anything concerning ourselves, we should never be angry. But when it concerns the purity of God's house and the way people exploit others, then we need to be angry.
కనుక మనకు సంబంధించినంత వరకు మనం ఎప్పుడూ కోపపడకూడదు. కానీ దేవుని మందిరం యొక్క పవిత్రత ఇతరులు వశపరచుకోబడుటకు సంబంధించిన విషయాలలో మనం కోపపడాలి.
Unfortunately, in the world, is the other way around.
దురదృష్టవశాత్తు లోకంలో దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది.
ఇట్స్ ట్రాజిక్ బట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ గెట్ యాంగ్రీ వెన్ ఇట్ కన్సర్న్స్ దెమ్సెల్వ్స్ అండ్ వెన్ దే సీ గాడ్స్ నేమ్ బీయింగ్ డిసానర్డ్ ఇన్ ద చర్చ్ దే ఆర్ నాట్ యాంగ్రీ.
ఇది విషాదకరం. కానీ లోకస్తులు వారి విషయాలకు వచ్చేసరికి వారు కోపపడతారు. కానీ సంఘంలో దేవుని నామం అవమానపరచబడటం వారు చూచినప్పుడు వారు కోపపడరు.
That's exactly the opposite of how it was with Jesus. Jesus was angry only when it concerned God's house.
యేసు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుని ఆలయం విషయంలోనే ఆయన కోపపడ్డాడు.
There is an anger that is holy and there is an anger that is sinful.
కోపంలో పరిశుద్ధమైన కోపం ఉంది, పాపమైన కోపం ఉంది.
And when Jesus used the whip that day in the temple, he was not bothered whether people misunderstood him. He was not bothered what even his disciples thought about him.
ఆ రోజు ఆలయంలో యేసు కొరడాను వాడినప్పుడు ప్రజలు ఆయనను అపార్థం చేసుకుంటారేమో అని ఆయన పట్టించుకోలేదు. చివరకు ఆయన శిష్యులు కూడా ఆయన గురించి ఏమనుకుంటారో అని ఆయన పట్టించుకోలేదు.
He was only concerned about the purity of God's house. He didn't lose control of himself.
ఆయన దేవుని ఆలయం యొక్క పవిత్రతను గురించి మాత్రమే పట్టించుకున్నాడు. ఆయన నిగ్రహం కోల్పోలేదు.
He was in perfect control of himself, but he was not diplomatic. He didn't go to those people who were changing money and say, "Will you gentlemen please move your tables?" He never said anything like that.
ఆయన పరిపూర్ణమైన నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆయన దౌత్యపరంగా ప్రవర్తించలేదు. ఆయన రూకలు మార్చే వారి యొద్దకు వెళ్ళి, "పెద్ద మనుషులారా, దయచేసి మీ బలలను తీసివేయండి" అని చెప్పలేదు. అలా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు.
He turned their tables and made the coins run here and there and chased the sheep and the oxen and the birds all out of the compound. Yeah, that wasn't a very gentlemanly thing to do.
ఆయన బల్లలను పడద్రోసి రోకలను చల్లివేసి ఎడ్లను గొర్రెలను పక్షులను దేవాలయం నుండి బయటకు తరిమివేశాడు. అవును, అది మర్యాదస్తులు చేసే పని కాదు.
But when it came to the purity of God's house, Jesus was fiery.
Kani devuni aalayam yokka pavitrata vishayamlo aina ragilipoyadu.
He came to bring a sword and he used it unsparingly. It cut, it wounded and it hurt, and thus the Father's glory was manifested.
Aina kadganni teesukuravadaniki vachadu. Aina danni amitanga vaadadu. Adi kosindi, gayaparchindi, baada kaliginchindi. ఆ విధంగా తండ్రి మహిమ ప్రత్యక్షపరచబడింది.
సో హోలీనెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ బ్రాట్ హిమ్ ఎ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఆపోజిషన్ పర్సిక్యూషన్ ఇస్ ద సేమ్ ఇన్ ద వరల్డ్ టుడే.
కనుక యేసు జీవితంలో పరిశుద్ధత ఆయనకు ఎంతో అపార్థాన్ని వ్యతిరేకతను హింసను తీసుకువచ్చింది. లోకంలో ఈ రోజున కూడా అంతే.
యూఆర్ నాట్ గోన్ టు బి పాపులర్ ఇఫ్ యు లివ్ ఎ హోలీ లైఫ్.
నువ్వు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకుంటే నువ్వు ప్రజాభిమానమును పొందలేవు.
I mean, if you're only thinking in terms of paying your taxes and washing people's feet and doing what is right and never exposing sin in Christendom, దెన్ యు మే బి పాపులర్ అండ్ బట్ దెన్ యు ఆర్ డిప్లొమాటిక్.
నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు పన్నులు చెల్లించి ప్రజల పాదాలు కడిగి మంచి మాత్రమే చేసి క్రైస్తవత్వంలో ఉన్న పాపాన్ని బట్టబయలు చేయాలని అనుకోకపోతే నువ్వు ప్రజాభిమానాన్ని పొందవచ్చు. అప్పుడు నువ్వు దౌత్యపరంగా వ్యవహరిస్తున్నావు.
బట్ ఇఫ్ యు ఫాలో జీసస్ ఆల్ ద వే, యువర్ హోలీనెస్ విల్ లీడ్ యు టు ఎక్స్పోజ్ సిన్.
కానీ నువ్వు మార్గమంతా చివరి వరకు యేసును వెంబడిస్తే నీ పరిశుద్ధత నిన్ను పాపాన్ని బయటపెట్టడానికి నడిపిస్తుంది.
ద బైబిల్ సేస్ వి మస్ట్ బై అవర్ లైఫ్ ఎక్స్పోజ్ అండ్ రిబ్యూక్ ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్. Ephesians 5.
అంధకార క్రియలను మన జీవితం ద్వారా మనం బయటపెట్టి వాటిని ఖండించాలని బైబిల్ ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తుంది.
Jesus' life was the most beautiful, the most orderly, the most peaceful and the happiest life this world has ever seen because he was only interested in pleasing God.
యేసు యొక్క జీవితము ఈ లోకము ఎప్పుడూ చూడనటువంటి అతి చక్కటి, క్రమమైన, సమాధానంతో కూడిన అతి సంతోషకరమైన జీవితము. ఎందుకంటే ఆయన దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలని ఆసక్తి కలిగి ఉన్నాడు.
He was not interested in pleasing a single human being. He didn't care about people's opinions.
ఆయన ఒక్క మనిషిని కూడా సంతోషపెట్టాలనే ఆసక్తి కలిగలేదు. ఆయన ప్రజల అభిప్రాయాలను పట్టించుకోలేదు.
Do you know that you and I can live such a life?
Meeru nenu atuvanti jeevithanni jeevinchavochani meeku telusa?
Do you long for such a life?
Atuvanti jeevitham koraku meeru aasapaduchunnara?
Why don't you bow your heads right now as you're listening and pray a simple prayer?
Meeru dinni vintu undaga ippude mee talalanu vanchi oka chinna prarthananu enduku cheyagoddu?
Say, Lord Jesus, I've been trying to please men too much. Forgive me. Help me to follow you and seek to please you alone.
యేసు ప్రభువా, నేను మనుషులను సంతోషపెట్టాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. నన్ను క్షమించు. నిన్ను వెంబడించడానికి, నిన్ను మాత్రమే సంతోషపెట్టాలని కోరుకోవడానికి నాకు సహాయం చేయి.